సప్తమగాథ కాకతమ్మ మొదటి భాగం. కాకతమ్మ ఉత్సవాలు శాలివాహన శక 1185 రుధిరోద్గారి సంవత్సర ఆశ్వయుజ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యాయి. ఊరుగల్లు నగరంలో కాకతమ్మ ఉత్సవాలకు ఆంధ్రదేశం అన్ని విషయాల నుండి లక్షల కొలది జనం వచ్చి పడతారు. ఆ సమయంలోనే ఏకవీరాదేవి ఉత్సవము జరుగుతుంది. కాకతమ్మ కాకతీయులకు కులదేవత. కాకతీయ భట్టభీతరాజు కాలానికే కులక్రమానుగతమైన ఈ గాథ ప్రచారంలో ఉంది. కాకతమ్మ గాథ ఆ దసరా పండుగలకు ప్రతిరోజు మహారాజుల నగరంలో పాడుతూ ఉంటారు. కాకతీదేవి పురాణకాలం నుంచి కాకతీయ గణానికే కులదేవత. కాకతీయ గణం ఆర్యక్షత్రియ గోత్రాలలో ఒకటి. ఈ గణం వేదకాలం నుంచి ప్రసిద్ధికెక్కింది. ఆ పురాతన కాలంలోనే కాకతీయ గణం ఆంధ్రదేశానికి వచ్చి వారి దేవతను ఆంధ్రదేశంలోనూ నెలకొల్పారు. ఆ దేవతను కొలుస్తూ వచ్చిన ఒక దుర్జయ క్షత్రియ వంశం శాతవాహనుల కాలం నుంచి కాకత్య వంశం వారై చాళుక్యుల కాలంలో సబ్బసాహిర మండల ప్రభువులయ్యారు. తూర్పు పశ్చిమ చాళుక్య రాజ్యాల మధ్యస్థమైన ఈ మండలం ఒకసారి వీరికి, ఒకసారి వారికి, ఇంకొకసారి కాంచీపుర పల్లవులకు సామంతరాజ్యంగా ఉండేది. ఈ సభ్యసాహిర దేశంలో గోదావరి తీరంలో ఉన్న కొరవి దేశం కూడా ఉండేది. ఈ మండలానికి హనుమకొండ ముఖ్య పట్టణంగా ఉండేది. బొట్టభేద మహాప్రభు చిన్న బాలకుడై ఉన్న సమయంలో ఆయన తండ్రి అయిన ప్రోళమహారాజు దివంగతుడైనాడు. ఆ సమయంలో కాకతి వంశ సామంతుడైన గాడయ్య నాయకుని అన్న వచ్చి హనుమకొండను ఆక్రమించుకున్నాడు. ప్రోళమండలేశ్వరుని భార్య అనంగదేవి చిన్న కుమారుడైన బొట్టభేద రాకుమారునితో పిల్లలు మర్రి పారిపోయి కాకతీయ సామంతుడైన విర్యాల ఎర్ర నరేంద్రుని కడ తలదాచుకున్నది. ఎర్ర నరేంద్రుడు కాకతీయ వంశముంటే మహాభక్తి గలవాడు. అతడు వెంటనే సైన్యాన్ని పోగు చేసుకుని అప్పుడు కొరవి దేశంలో ఉన్న గాడాయ నాయకుని అన్న కాచయ్య నాయకుని ఎదిరించి మహాయుద్ధం చేసి విజయం పొంది బొట్టభేతనికి తిరిగి కొరవి దేశం సమర్పించాడు. ఇంతట్లో ఎర్రను చనిపోయాడు. అతని భార్య కామమసానిదేవి పల్లవ చక్రవర్తి కడకు బొట్టభేదను తీసుకువెళ్ళి సమస్తము పల్లవ చక్రవర్తికి నివేదించింది. బొట్టభేదుడు అప్పుడు 14 గంటల బాలుడు. అప్పటికే అతని పరాక్రమం కథలు చెప్పుకుంటున్నారు. ఆ బాలుని చూచి పల్లవ చక్రవర్తి భాస్కర్ వర్మ ఆనందించి 80,000 సైన్యం భేతనికి ఇచ్చాడు. భేత భూపతి కామమ్మసాని కుమారుడు. సూరనాయకుడు మొదలైన సేనాపతులతో కూడి హనుమకొండ ముట్టడించాడు. గాఢనాయకుడు హనుమకొండ ఆక్రమించి ఉన్నాడు. బొట్టభేదుడు ఎన్నాళ్లు ముట్టడి జరుపుతున్న హనుమకొండ కోటను పట్టలేకపోయాడు. అప్పుడు హనుమకొండలో వెలిసి ఉన్న తన కులదైవం కాకతమ్మను ప్రార్థించి బొట్టభేతుడు తనతో ఉన్న ఆ తల్లి పూజా విగ్రహాన్ని పూజించి తన తల పూర్ణాహుతి ఇవ్వబోతే ఆ దేవి ఆకాశవాణిగా, నాయన, వీరభద్ర తటాకం ప్రక్కన బురుజును రేపు తాకవయ్యా, విజయం లభిస్తుంది అని పలికినదట. బొట్టభేదుడు తన తల బదులు 1000 నారికేళాలు పూర్ణాహుతి ఇచ్చి మరునాడు కాకతమ్మ చెప్పిన చోట బురుజును, కోటగోడను అతి ఉధృతంతో తాకినాడట. 10 ఘడియలు యుద్ధం జరగగానే ఆ కోటగోడ ఫెళ విరిగి పడిపోయిందిట. ఆ దారిని బొట్టభేదుడు హనుమకొండలో జొరబడి గాడయ్యమను యుద్ధంలో హతమార్చినాడు. కాకతమ్మ గాథలు ఇలా ఎన్నో ఉన్నాయి. గణపతి దేవ చక్రవర్తి పెద్ద తండ్రి రుద్రమహారాజు కలలో కనపడి కాకతమ్మ రాజధాని హనుమకొండ నుంచి ఇంకో నూతన స్థలానికి మార్చమన్నదట. ఆమె ఎక్కడ పిలుస్తుందా అని చూస్తూ ఉంటే హనుమకొండకు కొంత దూరంలో ఒక కాపు దున్నుకుంటూ ఉండగా నాగేటి చాలులో అమ్మవారి విగ్రహం ఒకటి దొరికిందట. అక్కడే ఉన్న గొల్లసానికి కాకతమ్మ పూని, నేను కాకతమ్మను, నాకు గుడి గెట్టండర్రో అని ఊగిసలాడిపోయిందట. రుద్రమహారాజు వెంటనే ఆమెకు అక్కడ గుడి కట్టించి అక్కడే కోట కట్టించాడట. ఆ కోట మధ్య ఒంటిశిల కొండ ఉండటం వల్ల ఏకశిలా నగరం లేక ఓరుగల్లు అని పేరు వచ్చింది. అది మహాపట్టణమై కాకతీయ చక్రవర్తుల నూతన రాజధాని అయినది. కాకతమ్మతో పాటు ఏకబీరాదేవి గుడి కూడా ఆ ప్రక్కనే ప్రతిష్ఠ చేయించాడు రుద్ర చక్రవర్తి. ఆ దసరా మహోత్సవాలకు కాకతి మహాదేవి విగ్రహానికి బంగారు తొడుగు తొడుగుతారు. వజ్ర వైఢూర్యాది రత్నాలు బతికిన భూషణాలు పెడతారు. వెల పొడుగు చీరలు కడతారు. కంచుకాలు తొడుగుతారు. దినానికి ఒక వాహనం చొప్పున ఆమెను రాత్రి అంతా మేళతాళాలతో, నర్తకేమణుల నాట్యాలతో ఊరేగిస్తారు. దేశ దేశాల నుండి అనేక విచిత్ర వస్తువులను కొనివచ్చి విపణి ఏర్పాటు చేస్తారు. కోనేరు స్నానాలాడి భక్తులు భక్తురాంటరు అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ మహోత్సవాలకు రుద్రదేవ మహారాజు కూడా వస్తూ ఉండేవారు. ఆమె స్వయంగా పూజ చేస్తూ ఉండేవారు. ఆమె మనసులో ఉన్న ఆలోచనలకు అంతం లేదు. పూజ చేస్తూ అమ్మవారి ముందు ఒక దంత పీఠంపై అధివసించి, తల్లి, నా కర్తవ్యం ఏమిటమ్మా అని ప్రశ్నిస్తూ ఉండేది. ఆ దినాల్లో ఆమె మనస్సుకు నిలకడలేదు. చాళుక్య వీరభద్రుని వివాహమాడటమా లేక బ్రహ్మచారిణిగా గడపటమా అనే ప్రశ్నకు ఈ రెండున్నరేళ్ల నుండి ప్రత్యుత్తరం లేదు. చూస్తూ చూస్తూ ఉండగా రెండున్నరేళ్లు గడిచిపోయింది. తండ్రిగారు మాట్లాడరు. శివదేవయ్య మంత్రి ఏమి ఆలోచించారు అని ఎన్నోసార్లు అడిగినారు. చాళుక్య రాజకుమారుడు వీరభద్ర ప్రభువు కాశీనాయకుని గోన గన్నారెడ్డి ఏనుగుపై నుండి ఉరివేసి క్రిందుకు లాగి చంపిన వెంటనే సైన్యాలతో మేడిపల్లి పోయి ఆ నగరాన్ని ఆక్రమించుకుని రెండేళ్లయ్యింది. జాయపసేనాని మధుమావతీదేవితో సంగమేశ్వర తీర్థ భావ్యాజన్మ నేగి లకుమయ్యారెడ్డి సైన్యాలను ఓడించి వారిని నాశనం చేశాడు. గన్నారెడ్డి మాయ చేసి తన పినతండ్రి లకుమయ్యను పట్టుకుని శివదేవయ్య మంత్రి గడకు పంపాను. ఆయనను తన నగరంలోనే ఉంటూ శివభక్తుడై కాలం గడపవలసిందని రుద్రదేవ మహాప్రభు హెచ్చరించారు. గన్నారెడ్డి 100 భూపాలాది రాజద్రోహ సామంతులను అనేకులను అణిచివేశాను. గోనగన్నయ్య కాచినాయని నాశనం చేయడంతోనే ఊరుకొనక కాచినాయకునికి సహాయం చేయడానికి సిద్ధపడ్డ కాళింగాంధ్రులపైకి ఎత్తిపోయి వడ్డాది దగ్గర వారి సైన్యాలను 3 వైపుల నుండి పొదివి హతశేషుల్ని కూడా విడవకుండా నాశనం చేసిన వాడాయాను. ఆ తర్వాత గన్నారెడ్డి తన కోటకు పోయినాడు. ఆ కోటను పట్టుకోవాలని ఎంతోమందో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేసేవారిలో హరిహరదేవ మురారిదేవులు ముఖ్యులు. హరిహర మురారిదేవులు అతిరహస్యంగా లకుమయ్యారెడ్డిని ఊరుగలలో కలుస్తూనే ఉండిరి. లకుమయ్యారెడ్డి ఆ కారణంగా తన ఊరుగల నిర్బంధవాసము తన మేలుకొరకే వచ్చినదని సంతోషించారు. దుర్గాష్టమి నాడు ఊరంతా మహోత్సవమై సకల దేవలోకాలు భూమికి దిగివచ్చి ఊరుగల్లు అమితోత్సాహాన్ని తాండవించిపోయింది. ఆ మహోత్సవ సమయాన రాత్రి కాకతీదేవిని బంగారు సింహవాహనం మీద నగరమంతా ఊరేగించారు. ఆ ఊరేగింపులో మండలాధిపులు, సేనాపతులు మొదలగు వారెందరో పాల్గొన్నారు. రుద్రదేవ మహారాజు భద్రగజారోహణం చేసి కొంత దూరం ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి అర్ధయామం దాటినంతటా మహారాజు మండలేశ్వరులు, సేనాపతులు ఎవరిళ్లకు వారు పోయి తెల్లవారి స్నానాధికాలు నిర్వర్తించుకుని మహానవమి ఉత్సవానికి కోటలోకి వస్తారు. ఆ మహారాజు తర్వాత వెళ్ళిపోయిన సామంతులలో గోన లకుమయ్యారెడ్డి మొదటివాడు. తర్వాత ఒక్కరొక్కరుగా అందరూ వెళ్ళిపోయినారు. ఆ తెల్లవారు గట్ల కాకతమ్మ గుడి బయట వీధి పక్క అక్కడక్కడ 20 మంది 4 మనుషులు వీధి మండపంలోనూ చేరారు. గుడిలో 5-6 దీపాలు మినుకు మినుకుమంటున్నాయి. గుడిలో, గుడి ఆవరణలో, గుడి బయట వెలిగించి ఉంచిన కాగడాలన్నీ ఆరిపోయినవి. కొన్ని లక్షల మంది జనులు ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఉత్సవమంతా కాగడాలే. ఆముదం కాగడాలు, కొబ్బరి కురుడి కాగడాలు, నేతి కాగడాలతో నగరమంతా పగలయింది. కానీ కాకతీదేవి గుడి దగ్గర మాత్రం కటిక చీకటి. ఆ మండపంలో చేరినది గోన లకుమయ్యారెడ్డి ప్రభువు, హరిహరదేవుడు, మురారిదేవుడు, లకుమయామంత్రి, రుద్రామాత్యుడును. మనం అతి కష్టం మీద కలుసుకున్నాము. ఈ మధ్య రహస్యచారులను పెట్టి ప్రసాదాదిత్యుడు అతి జాగ్రత్తగా ఉంటున్నాడు. నేను కదిలితే ఆ విషయం ప్రసాదాదిత్యునికి తెలుస్తుంది. ఈ దినం పుణ్యదినం, అందుకనే కాకతమ్మ గుడే మనకు అనువైన ప్రదేశమైనది. మీ నగరి చుట్టూ కూడా ప్రసాదాదిత్యుడు రహస్యచారులను కాపుంచి ఉండాలి. ఎప్పుడు తాము ఈ సింహాసనం ఆక్రమించుకుంటారో అని ఎదురు చూస్తున్నాము మేమంతా అని హరహర మురారులతో లకుమయ్యారెడ్డి అన్నాడు. హరిహరదేవుడు, గోనప్రభు, మీరంతా మా పక్షాన పనిచేయటం మాకు లక్ష ఏనుగుల బలంగా ఉంది. మేము యాదవ మహాదేవరాజుకు వేగు పంపించినాము. తమ తండ్రి కృష్ణభూపతి అవసాన కాలం సమీపించినదనిన్ని, తమ తండ్రి గారి మూలంగా తాము ఊరుగుళ్ళుపైకి ఎత్తి రావడానికి వీలు కలగడం లేదనిన్ని, తమ తండ్రి పరమపదారోహణ చేయగానే తాము ఇదివరకే సర్వసైన్య సన్నాహంతో ఉండడం చేత వెంటనే బయలుదేరి వచ్చి ఊరుగళ్ళు ముట్టడించి తీరుతామని, రుద్రమ్మను గణపతిని హతమార్చిన వెనుక తమకు 9 కోట్ల మాడల ధనం ఇవ్వవలసి ఉంటుందనిన్ని మాకు యాదవ మహారాజు వేగు పంపించాడు. లకుమాయ, మేము కూడా వేగు పంపించే ఉంటిమి. ఆ రుద్రయామాచుల వారే మహాదేవరాజుకు వేగు తీసుకువెళ్ళి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఆ రాక్షసుడు పట్టుకుని బందీ చేసి తీసుకువెళ్ళిపోయినాడు. మురారిదేవుడు, ఎవరా రాక్షసుడు? రుద్రయామాచుడు. మరెవరున్నారు ప్రభు? గన్నయ్య. నన్ను బందీగా పట్టుకువెళ్ళి ఏమీ బాధ పెట్టను లేదు, రహస్యములు అడగను లేదు. హరిహరదేవుడు, ఎవడండి ఈ గజదొంగ? రుద్రయామాచుడు, మా ప్రభువుల వారి అన్న కుమారుడు. ఆ ప్రభువు పేరు, పవిత్రమైన గోనవంశం పేరు కళంకం చేస్తూ పుట్టుకు దక్క వచ్చాడు. మురారి, వీడికి గజదొంగ అని పేరు సార్థకమే. నెమ్మది నెమ్మదిగా మనలో చేరిన సామంతులందరినీ సాగుకొడుతున్నాడు. వాళ్ళ దగ్గర ధనం దోచేస్తున్నాడు అనుకోండి. లకుమయ్యారెడ్డి, అది వాడు వేసిన మంచి ఎత్తండి, వాడు దోచడానికి చక్కని వీలు. ఏవో అనుమానులను ప్రభువును చూస్తాడు, ఆ ప్రభు మీదకి వెళ్ళి విరుచుకుపడతాడు. హరిహర ఎంతైనా చక్కని యుద్ధం చేస్తాడు. ఆ నేర్పు తండ్రి పినతండ్రుల పోలికలను బట్టి వచ్చి ఉండాలి. రుద్రయామాచ్యుడు, ఏమి నేర్పులేండి? దొంగతనాలు చేసేవారు మొదటి సులభంగా బళ్ళు దోచుకుంటారు. మనుషునికి ఉండే సాధారణ అశ్రద్ధ దొంగకు మంచి వీలునిస్తుంది. అలాగే నాయకుల అశ్రద్ధ ఈ దొంగకు అదనైంది. రహస్య వర్తనం రెండో బలం. దొంగకు రాత్రి బలం అన్నట్టు ఇక రమ్మనండి, ఈయన గారి కృత్రిమాలన్నీ ప్రతివానికి తెలిసిపోయాయి. మగవాడైతే బరి మీద పడి యుద్ధం చేయాలి. హరిహర దేవుడు, తాము చెప్పింది నిజమే మంత్రి. ఈ రాజ్యాధిపులంతా నిమ్మకు నీరెత్తినట్లు గజదొంగను ఈ దేశాన్ని విచ్చలవిడిగా తిరగనిస్తున్నారు. ఎలా తిరగనిస్తున్నారు? అది నాకు ఆశ్చర్యం. రుద్రయామాచ్యుడు, సామ్రాజ్యం దుర్బలం కావడమే ఇంతకు మూలమనుకోండి. ప్రజలెవరికీ ఆడది రాజ్యం చేయటం ఇష్టం లేదు. ఆవిడ సామంతులకు మాత్రం ఇష్టమా ఏమిటండి? వారు అదని కోసం చూస్తూ ఉన్నారు మహారాజా. లక్మయ్య, శివదేవయ్య అసాధ్యుడు. ఎవరైతేనేమి, తను వేసే ఎత్తుగడలకు సహాయం చేస్తే సరి, తన అవసరం తీరిన తర్వాత అతనే హతమారుస్తాడు. హరిహర దేవుడు, లకుమయ్య మహారాజా, మీ అన్నగారి కుమారుడని ఇంతకాలము సందేహించాము, ఇక ఆ గన్నయ్యను నాశనం చేసి ఎత్తుదాము. రుద్రయామాచుడు, మా మహారాజు గారికి అందుకు అభ్యంతరం లేదు. అయితే నా మనవి, మనం వేసిన పెద్ద ఎత్తుగడ నెగ్గితే ఈ దొంగను నాశనం చేయటం ఎంతసేపు అని జాయిప మహారాజు మా సైన్యాన్ని నాశనం చేశాడని అనుకుంటున్నారు. అది ఒట్టి మాట. ఈ దినాన వర్ధమానపురం పట్టుకోవాలంటే 10 లక్షల సైన్యం వెళ్ళాలి. మురారిదేవుడు, మహారాజా, మీరు వెంటనే ఈ నగరం వదిలి పారిపోయే వీలు కొరకు మేము అన్ని మార్గాలు సిద్ధం చేస్తున్నాము. మా సైన్యము వృద్ధి అయినది. లోకమయ్య, అవును, మనకు సర్వ విధాల సహాయం చేస్తామని ఒక రహస్యమైన వేగు వస్తూ ఉంటుంది. వారు ఎవరో తెలియలేదు. హరిహర దేవుడు, ఆ పురుషుడెవరో నాకు గ్రాహ్యం కావడం లేదు. లకుమయ్య, చూడోదయుడు పూర్తిగా మన పక్షమే చేరినాడు. మధురా పాండ్య మహారాజు చూడమహారాజు అయి ఉంటాడని నా ఉద్దేశం. కళింగ భూపతి కాదు. మేడిపల్లి కాచేనాయకుని విషయంలో వారు బయలుపడినారు. ఈ వార్త దక్షిణా నుంచే వస్తున్నదండి. లకుమయ్య, అదే మా అనుమానమును. శ్రీమల్యాల కుప్పసానమ్మ దేవేరి 2 ఏళ్ల కిందనే బుద్ధవరం వెళ్ళిపోయింది. శివదేవయ్య మంత్రి ఆలోచన ప్రకారం అన్నాంబికాదేవిని రుద్రమాంబాదేవి అంతఃపురంలో ఉంచి కుప్పసానమ్మ వెళ్ళిపోయింది. ఆవల తల్లి దగ్గరనూ ఉండక, ఈవల తాను ప్రేమించే వీరుని అక్కగారిక్కడనూ ఉండక రుద్రమదేవి అంతఃపురంలో ఉండడానికి అన్నాంబిక కొంచెం బాధపడింది. కానీ రుద్రమాంబికాదేవి ప్రేమ చవిచూచి మమ్ముడాంబిక అపేక్ష కడుపార గ్రోలి ఆమె చివరకు రుద్రాంబ నగరిలో ఉండటానికి ఒప్పుకున్నది. దుర్గాష్టమి కాకతమ్మ ఊరేగింపునకు రుద్రాంబతో పాటు పురుషవేషం వేసుకుని అన్నాంబిక తానున్ను పట్టపట్టేనుగుపై ఊరేగి తిరిగి నగరు చేరింది. వారిద్దరూ మాత్రమే ఉన్నప్పుడు అక్కా చెల్లెళ్ళుగా పిలుచుకుంటున్నారు. రుద్రాంబ నిజంగా అన్నాంబిక రాకుమారిని ఒక్క నిమిషం వదిలి ఉండలేకపోయింది. ఏ విషయం తాను ఆ బాలికతో చర్చించినా ఆమె కూడా చదువుకున్నదే అయి ఉండటం చేత ఇద్దరికు ఎంతో గాఢంగా చర్చ సాగేది. ఒకనాడు కావ్య విషయం వచ్చేది. రసము ముఖ్యమా, ధ్వని ముఖ్యమా, రీతి ముఖ్యమా అని చర్చ వచ్చేది. అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇయ్యకూడదని ఒకరంటే ఇవ్వాలని ఒకరనేవారు. వారి వాగ్వాదాలలో ముమ్మడమ్మ చేరేది. ముమ్మడమ్మ ఒకసారి రుద్రమ్మతో చేరితే పెక్కుసార్లు అన్నాంబికతో చేరేది. ఆనందానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు అన్నాంబిక ముమ్మడమ్మలు. ఒక్కొక్కప్పుడు రుద్రాంబ భావానికి రసానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి వాదించేది. ఆ సమయంలో అన్నాంబిక ముమ్మడమ్మలు రీతి ధ్వని ఎక్కువ అని వాదించేవారు. వ్యాకరణం, తర్కం, వేదాంతం, గణితం అన్నీ వారి వాదనలో నాట్యం చేస్తూ ఉండేవి. మత సిద్ధాంతాలను చర్చించేవారు. అన్నాంబిక రుద్రాంబలు మాత్రమే ఉన్నప్పుడు అన్నాంబ తన హృదయమంతా రుద్రాంబకు ప్రస్ఫుటం చేసేది. అన్నాంబిక, ఒక్క చూపులో హృదయం అర్పించుకోవడం సంభవమా అక్క? రుద్రాంబ, బోసి వెర్రి పిల్ల, ఒక్క చూపులో, ఒక్క మాటలో, ఒక్క వినికిడితో హృదయం అర్పించుకోవడం సంభవమే. కొన్ని ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నా స్త్రీ పురుషుల్లో స్పందనం ఏమీ కలగకపోవచ్చును. అన్నాంబిక, ప్రేమ అనేది ఏమిటి? ఒక స్త్రీ పురుషుని కోరడం ఒక పురుషుడు స్త్రీని కోరడమే కదా. రుద్రాంబిక, ఓయ్ చెల్లి, అది కామం అవుతుంది. ప్రేమ ఎట్లా అవుతుంది? స్త్రీకి తన పురుషుడు భర్త అవడానికి సావకాశం లేకపోయినా ఆమె జీవితానికి ఆ పురుషుని జీవితానికి పరమ పవిత్ర సంబంధం ఏర్పడిపోతుంది. అన్నాంబిక, జీవితానికి జీవితానికి ఈ ప్రేమ సంబంధం వేరవుతుందా, లేక ఎన్నో రూపులతో ఆ పురుషుడే తిరిగి తిరిగి ఉద్భవిస్తూ ఉంటాడా? రుద్రాంబిక, చెల్లి, ఇవన్నీ గడ్డు ప్రశ్నలు. తర్కం ప్రకారం ఆలోచిస్తే ఈ కారణాలు లేవు, ప్రేమలు లేవు. అన్నాంబిక, ఉన్నవి. రుద్రాంబిక, ఆత్మే, ఆత్మలన్నీ ఒక్కటి కదా, అలాంటప్పుడు ఒక ఆత్మ ఇంకో ఆత్మను ప్రేమించడం అనేది లేదు. కాబట్టి సంపూర్ణ జ్ఞానం లేని వారికే భౌతికమైన ప్రేమవాదన. అన్నాంబిక, అక్క, నా వివాహం ఏర్పాటు చేసిన దినాన ఒక పురుషుణ్ణి చూశాను. ఆ చూసినది 3-4 క్షణికాలు మాత్రమే. ఆ పురుషుని కోసమే నేను జన్మ ఎత్తినది అని నా హృదయం తట్టినది. నాకు ఆ వివాహం కాదని, ఆ పురుషుడే నా భర్త అవుతాడని నాకు తొలకర మెరుపులా తత్క్షణం తోచింది. ఆ వివాహం జరగలేదు. రుద్రాంబిక, ఆ పురుషుడే నీ భర్త అవుతాడు. అన్నాంబిక, అక్క, వేళాకోళం వద్దండి. రుద్రాంబిక, ఓసివెర్రి తల్లి, నీతోడనా వేళాకోళాలు? నాకు ఏదో అనుమానరహితమైన భావం హృదయానికి తట్టింది. అన్నాంబిక, ఆ పురుషుడే మొదటిసారి వివాహం తప్పించాడు. రుద్రాంబిక, రెండవసారి ప్రధానము తప్పించాడు. నీ రహస్యం నేను గ్రహించలేదనుకున్నావా? అతడు గజిద్దొంగ. ఇది నీలో దాగి ఉన్న మనోవ్యధ. అందుకనే నా సేనాపతులకు సైన్యాలకు ఆ గజిద్దొంగను ఏ విధంగానూ బాధించక బందీగా పట్టుకోవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. అన్నాంబిక రుద్రాంబ మాటలు వినగానే ఎంతో సిగ్గుపడింది. ఒకసారి ఆనందంతో మునిగిపోయింది, ఒకసారి గజగజ వణికిపోయింది. ఆ వీరుడు గజదొంగయ్యే ఇలా అందరి కోపానికి గురి అవడమా? దేశాలు దోచుకుంటున్న మనుషునిపై తన మనసు లగ్నమైందేమి? అతనిపై అందరూ కత్తికెడితే ఇక ఆయన ఎలాంటి ఆపత్తులు పడిపోవునో? ఆయన పట్టుబడినా ఎంత అవమానం! ఆ అవమానం వల్ల ఏమి వైపరీత్యాలు సంభవించునో? అన్నాంబిక మౌనం వహించి కంటి నీరు తిరుగుతుండగా కృంగిపోయి కూర్చున్నట్టు చూచి రుద్రాంబ, తల్లి, లోకం సంగతి ఆడవారికి ఏం తెలుస్తుంది? వారికి తెలిసిన కొద్ది లోకము పుట్టిల్లు అత్తిల్లును. అందులో రాజవంశాల వారికే భర్తే సర్వలోకము. ఇంత చిన్నతనంలో నీకు ఎన్ని మనోవ్యాకులతలు వచ్చినాయి? తల్లి, నీ మనసులో చికాకులేమీ పెట్టుకోకు. ఈ శరత్కాల జ్యోత్స్న సమయంలో ఇలా కూర్చోవటం ఎందుకు? కాకతమ్మ తల్లిని ప్రార్థించు, మనసు నిర్మలం చేసుకో, అన్నీ ఆదేవికే అప్పజెప్పు, ఆమె చక్కబరుస్తుంది అని అనునయించింది. వారిద్దరూ ఆ మహానవమి రాత్రి అంతస్తులు గడిచి ఉప్పరిగా మీదకు పోయారు. శారదాకాశంలో చిన్న చిన్న మేఘాలు కలయికలేని భావాలులా అక్కడక్కడ తేల్చున్నవి. వెన్నెల మాత్రం మల్లె పువ్వుల పాలసముద్రంలా అన్నాంబిక రుద్రాంబికల నవ్వుల మధురంగా పరిమళపూరితమైన విశ్వమంతా నిండి ఉంది. ఆ వెన్నెలను సర్వాంగాలతో ఆస్వాదిస్తూ ఆ చెలులిద్దరూ ఉప్పరిగ మీద ఒక రత్న కంబళిపై ఆశీనులై ఏదో మాయా ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఉప్పొంగినారు. ఆ వెన్నెల సంగీతం పాడినట్లయి ఆ వెన్నెల కాకతమ్మ చల్లని చూపులై ప్రసరించిపోయినది.